మనం ఏ పని చేసినా మన సుఖం కోసమే చేస్తాం, ఏ పని చేసినా మన ఆనందం కోసమే చేస్తాం. మనం అనుకుంటున్నాం మన దేవుడి కోసం చేస్తున్నాం, కానీ అది అబద్ధం. దేవుని తెలుసుకోవటం కూడా మన ఆనందం కోసం దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సంగతి కూడా మనకు తెలుసు. దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ సుఖం కోసం వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళ సొంత సుఖం కంటే దేవుడు ఎక్కువ కాదు వాళ్ళకి. వాళ్ళ సుఖాన్వేషణలో దేవుడు ఇప్పుడు ఒక భాగం. ఆనందాన్వేషణలో, సత్యాన్వేషణలో, కళాన్వేషణలో, సాహిత్యంలో కానీ ఎందుకు వచ్చిన ఆనందం కోసం, కళారంగంలో కానీ, సాహిత్యంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, ఒక అధికార రంగంలో కానీ వాడు ఆనందం కోసం, వాడు తెలియకుండా వాడు ఆనందం కోసం వాడు వెతుకుతుంటారు. ఆనందం కలిగించలేకపోతే సాహిత్యం ఎందుకు? ఆనందం కలిగించకపోతే కంఫర్ట్ కలిగించలేకపోతే సాహిత్యం ఎందుకు? మన ఆరోగ్యం కోరుకునేది కూడా మన ఆనందం కోసం. అనారోగ్యం అంటే దుఃఖం వస్తుంది, అంతటి ఆరోగ్యాన్ని కోరుకుంటాం. ఆరోగ్యం మన ఆనందం కోసం. మన స్నేహాలు చేస్తాం మన ఆనందం కోసం, మన సుఖం కోసం మనం చేసే స్నేహాలు కూడా. మన డబ్బును ప్రేమిస్తాం, మనం సుఖాన్ని ఇస్తామని ఆనందాన్ని ఇస్తామని డబ్బును ప్రేమిస్తున్నాం. డబ్బును సుఖాన్ని ఇస్తున్నామని అనుకుంటున్నాం కాబట్టి డబ్బును ప్రేమిస్తున్నాం, లేకపోతే డబ్బు ఏం చేసుకుంటాం మనం? అది సుఖాన్ని ఇవ్వడం, మన సుఖాన్ని ఇస్తున్నామని అనుకుంటున్నాం కాబట్టి డబ్బు కావాలని అనుకుంటాం. మన దేహం ఒక రంగు అంటే మనకు చాలా ఇష్టం, మంచిది. దేహం రంగు బాగా ఇష్టం మనకు, కానీ దేహం యొక్క రంగు గొప్పగా ఉన్నంత మాత్రం చేత జీవితం కూడా అందంగా ఉంటుందని, దేహం గొప్పగా ఉన్నంత మాత్రం చేత జీవితం కూడా గొప్పగా ఉంటుందని ఇక్కడ చెప్పలేదు. అలా చెప్పే అవకాశాలు లేవు. ఎవడి దేహం అయితే గొప్పగా ఉందో, ఎవడ దేహం అయితే పుష్టిగా ఉందో, అంత మాత్రం చేత ఆవిడ జీవిత రంగంలో కూడా పుష్టిగా ఉంటాడని, ఆనందమయంగా ఉంటుందని, జీవితం కళాత్మకంగా ఉంటుందని చెప్పలేదు. అలా చెప్పే అవకాశాలు లేవు. ఎవరి మనస్సు అయితే శుద్ధిగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే ఆరోగ్యంగా ఉంటుందో, దేహం అందం లేకపోయినా ఎవరి మనస్సు అయితే అందంగా ఉంటుందో వాళ్ళు జీవించి అందంగా ఉంటుంది, సౌందర్యవంతంగా ఉంటుంది, శుభసూచకంగా ఉంటుంది. మన జీవితం పొడుగునే మన దేహం యొక్క సౌందర్యం కోసం కృషి చేస్తున్నాం, కానీ మనస్సు యొక్క సౌందర్యం కోసం కానీ, మనస్సు యొక్క అందం కోసం కానీ జీవితాన్ని కృషి చేయకుండా, మనస్సు యొక్క అందం మనం చూడలేనప్పుడు, మనస్సు యొక్క సౌందర్యం మనం చూడలేనప్పుడు, రసాత్మకమైన గుణాలు మనలో లేనప్పుడు, కళ్యాణాత్మకమైన గుణాలు మనలో లేనప్పుడు, మనస్సు యొక్క నూతిని తెలియనప్పుడు, మనస్సులో ఉండే అందాలు మనం చూడలేనప్పుడు జీవితాన్ని సుఖమయంగా ఆనందమయంగా చేసుకునే అవకాశాలు ఎక్కడ లేవు. ప్రతి వ్యక్తి తన దేహం అందం కోసం ఎంతో ఖర్చు పెడతాడు, సోసులు ఖర్చు పెడతాడు, స్మోక్ ఖర్చు పెడతాడు, పౌడర్ ఖర్చు పెడతాడు, తన దేహ సౌందర్యాన్ని కలగజేసే వస్తువుల కోసం ప్రతి మనిషి ఎంతో కృషి చేస్తాడు. ఇక్కడ మన ఇండియాలో అలవాట్లేదు, కానీ ఇంగ్లాండ్లో అక్కడ ముక్కు బాగుంటే ఆ ముక్కును కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. కొంతమంది ముక్కు ఎంతో అందంగా ఉంటుంది, ఆ ముక్కును కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. లతా మంగేష్కర్ తన కంఠాన్ని ఇంగ్లాండ్లో ఇన్సూరెన్స్ చేయించుకుంది, ఇంకా మన ఇండియాలో లేదు. ఆ ముక్కు పోతే గవర్నమెంట్ డబ్బు ఇచ్చేస్తుంది. వాళ్ళ ముక్కు నుండి అందుకున్న అందమైన ముక్కులు ఉంటాయి కొంతమంది. ఇప్పుడు కార్లు లారీలు ఇక్కడ ఎలా అయితే ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు, ముక్కులు చెవులు అలా ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఇంగ్లాండ్. ఇంకా అది మన ఇండియాలోకి ఇంకా రాలేదు. అంటే మన దేశానికి అంత వినియోగిస్తున్నప్పుడు దేహం ప్రధానం అనుకుంటున్నాం, మనస్సు అప్రధానం అనుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక రంగంలో అసలు మనస్సు అంటే ఏమిటో, దాని విలువలు ఏంటో ఏంటో తెలియని వాడికి ఆత్మ గురించి, దైవం గురించి తెలుసుకోవడం న్యాయం కాదు, తెలుసుకోలేదు. అతడు మాట అందించే వాళ్ళందరూ చాలా ధైర్యవంతులని ప్రతిభావంతులని పరాక్రమవంతులని మనం అనుకుంటాం. ఎవడైతే మాటకు మాట అందివ్వకుండా సహనంతో ఓర్పుతో ఎవడైతే సహిస్తాడో వాడే నిజమైన పరాక్రమవంతుడు. మాటకు మాట ఇవ్వటం తేలిక, మాటకు మాట అప్పచెప్పిన ఎక్కడ పుస్తకంలో ఎక్కడ అప్పు చెప్పినట్టు మీరు మాట అంటే మాట అప్పచెప్పడం తేలికే. కానీ మాటను భరించి దీర్ఘ శాంతితోటి ఎవడైతే సహిస్తున్నాడో వాడే ధీరుడు, వాడే వీరుడు, వాడే పరాక్రమవంతుడు. కానీ మాటనే మీరు సహించలేనప్పుడు ఆత్మ తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నం చేయగలరు? ఒక ఎవరితో మనిషి మాట్లాడే మాటనే, చిన్న మాటనే మీకు సహించే శక్తి మీకు లేనప్పుడు ఆత్మను తెలుసుకోవడానికి మీ మనస్సు ఎలా అర్హత సంపాదిస్తుంది? ఒకసారి భగవాన్ ఎవరో కూర్చుని భగవాన్ వాళ్ళు తిట్టుకుంటున్నారు, భగవాన్నే తిట్టుకుంటున్నారు. వీడు దుర్మార్గుడు, మంచివాడు కాదు. మనసులో తిట్టుకుంటున్నారు భగవాన్నే, భగవాన్ ఎదురుకుండా భగవాన్నే తిట్టుకుంటున్నాడు. దుర్మార్గుడు, మంచివాడు కాదు అని భగవాన్ ఎదురుకుండా భగవాన్నే తిట్టుకుంటున్నారు. ఇప్పుడు భగవాన్ అన్నారు, నేను ఎప్పుడు తిట్టున్నా అలా మంచివాళ్ళని తిడతా ఉండదు, చెడ్డవాళ్ళని మట్టికి తిట్టకు. ఇంచేదంటే మంచివాళ్ళని తిరిగితే వాళ్ళు తిరిగి నీకు అపకారం చేయరు, చెడ్డవాళ్ళని తిరిగితే వాళ్ళు మీకు లంపకాలు వాయిస్తారు. అంచేది చెడ్డవాళ్ళని చెట్టుకు మంచివాళ్ళని తిరుగుతాం. అతను లోపల తిట్టుకుంటున్నాడు, పైకి చెప్పటం లేదు. పైకి తిరిగితే బాగుండదు భగవాన్, లోపల ఇండి అయినా తిట్టుకుంటున్నాడు, పైకి చెప్పటం లేదు. అది భగవాన్ గ్రహించి నువ్వు నన్ను తిరుగుతున్నావు అనలేదు. నువ్వు తిట్టడం ఎప్పుడు మంచివాళ్ళనే తిట్టు, ఎందుకంటే వాళ్ళు తిరిగి నీకేం అపకారం చేయరు, నువ్వు కక్ష సాధింపులు చేయరు మంచివాళ్ళు. వాళ్ళు భరిస్తారు, సహిస్తారు. కానీ చెడ్డవాళ్ళని తిట్టకు, వాళ్ళు ఊరుకోరు, తిరిగి నీకు లంపలు వాయిస్తారు. ఒక చిన్న మాట మనం సహించలేనప్పుడు వాడు ఋషులు అవుతాడు, యోగులు అవుతాడు, భక్తులు ఎలా అవుతాడు? ఇక్కడికి మీరు ఆదివారం వచ్చి ఈ మాటలు మీరు శ్రద్ధగా వింటున్నారు. మాకు ఎంతో కొంత భక్తి ఉంది, యోగం ఉందని కొంచెం గర్వం ఉంది, ఎవరికైనా ఉంటుందనుకోండి, ఇక్కడ రాకుండా, ఆదివారాలు రాకుండా ఇంటికాడే ఉండి గర్వం లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారనుకోండి, మీకంటే వాళ్ళు ఎక్కువ అభివృద్ధిలోకి వస్తారు ఆధ్యాత్మిక రంగం. రోజు గుళ్ళకి వెళ్ళి అభిషేకాలు చేసి నేను భక్తుందనే గర్వం పొందేవాడికంటే అభిషేకాలు చేయకుండా గర్వం లేనివాడు ఆధ్యాత్మిక రంగంలో తొందరగా అభివృద్ధిలోకి వస్తాడు. ఈశ్వరుడు తన హృదయాన్ని అడిగించి ఈశ్వరుడు తన ఆలంబంలోకి ఆ భక్తిని తీసుకుంటాడు. నేను ఎంతకీ చెబుతున్నాను, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మనం ఈశ్వరుని మోసం చేయలేమని. ఈ సత్సంగాలు ఇవన్నీ కూడా మనస్సును పక్వం చేసుకోవడానికి, మనస్సు పక్వం చేసుకోవడానికి సత్సంగాలు ఉపయోగపడకపోతే సత్సంగాలు యొక్క ప్రయోజనం ఏమి లేదు, దాని పర్పస్ చెరగవటం లేదని అర్థం. ప్రతి వస్తువు మనం అందంగా ఉండాలనుకుంటాం, మన ఇది అందంగా ఉండాలనుకుంటాం, మనం తినే పదార్థాలు అందంగా ఉండాలనుకుంటాం, మన కళతుడు చూసే వస్తువులు అందంగా ఉండాలనుకుంటున్నాం. ఇంత అందాన్ని మనం కోరుతున్నాం, ఎందుకు అందంగా ఉండాలి? అందం లేకుండా ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఇవన్నీ కూడా అందం, ఇల్లు అందంగా ఉండాలి, గుడ్డ అందంగా ఉండాలి, ఇవన్నీ అందంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకు అందంగా ఉండాలి, ఎందుకు అందంగా ఉండకూడదు? అందంగా ఉంటే మనకు ఆనందం కలుగుతుంది, మన ఆనందం కోసం అందాన్ని కోరుతుంది. అంటే అందులో కూడా, అందంలో కూడా మన ఆనందం కోసం. చివరికి మనం తిరిగి కూరగాయలు కూడా అందంగా ఉండాలని, బాగుండాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకు మన ఆనందం? మనిషి తనకు తెలిసినా తనకు తెలియకపోయినా ప్రతి చేష్టలో, ప్రతి మాటలో, ప్రతి చేతలో కూడా ఆనందం కోసం అన్వేషిస్తున్నాం. ఇలా ప్రశ్న ఏమిటండి రామచంద్రరావు గారు, ఏది సుఖము సంతృష్టి? ఆత్మదర్శనం అయ్యే వరకు ఏ మనిషి కూడా సంతృప్తి పడలేదు. నిజాన్ని దర్శించే వరకు, ఆత్మను దర్శించే వరకు, సౌందర్యాన్ని దర్శించే వరకు, సౌందర్యం ఏది? ఆత్మ సౌందర్యం, ఆత్మకు మించిన సౌందర్యం. దేహ సౌందర్యం వాడిపోతుంది, రాలిపోతుంది. ఏమైన సౌందర్యం ఆత్మలోనే ఉంది. నిజమైన సత్యం కూడా, మనం అనుకునే మాటలని వ్యవహారిక సత్యాలు, నిజమైన సత్యం కూడా ఆత్మలోనే ఉంది. ఆత్మకు మించిన సుఖం కానీ, ఆత్మకు మించిన సత్యం కానీ, ఆత్మకు మించిన సౌందర్యం కానీ ఆత్మకు మించిన ఆనందం కానీ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏమీ లేదు. ఈ లోకంలో ఏం జరుగుతుంది, పరలోకంలో ఏం జరుగుతుంది, పరలోకాలు ఏమున్నాయి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు దురదృష్టం. పరలోకాలను చూసే నిజేవుడు, ఈ లోకాన్ని చూసే నిజేవుడు, ఆ నిజేవుడు నీకు తెలియకపోతే నీకు ఆత్మ తెలియదు, ఇలా జన్మ పరంపరలో కుదిరిపోతుంది. ఆ లోకం గొప్పగా ఉంది, స్వర్గలోకం గొప్పగా ఉంది, ఇంకో లోకం గొప్పగా ఉంది, ఆ లోకం గొప్పగా ఉంది, లోకాల గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నా లోకాల గురించి ఆలోచించేవాడు ఎవడు? నువ్వు లేకుండా లోకాలు ఉన్నాయి, అసలు చూచేవాడు లేకుండా చూడబడే లోకాలు ఉన్నాయి. జీవితాన్ని అందమయం చేసుకోకుండా ఆత్మ ఎలా దర్శించగలరు? జీవితంలో అందంగా జీవించడానికి మనలో ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? మన దేహం గురించి ఆలోచిస్తున్నాం కానీ మనకు వచ్చే తలంపుల గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం? తీయటి తలంపులు, మధురమైన భావాలు ఎప్పుడైనా మన హృదయంలో ప్రవేశించారు? మీరు ఎప్పుడైనా మీకు అందమైన ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినాయని జీవితం మనలో ఎవరికైనా వైరాగ్యం ఉందా? వైరాగ్యం లేకపోతే జ్ఞానం కలగదని భగవంతుడు వాసుదేవ స్వామి భగవద్గీతలో చెబుతుంది. అయితే మనలో ఎవరికైనా వైరాగ్యం ఉందా? వైరాగ్యం ఎవరికి లేదు. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం కలగదని భగవంతుడు చెబుతున్నాడు. మనలో ఎవరికైనా ఉందా వైరాగ్యం లేదు? కారణం ఏంటి? భగవంతుడు చెప్పే మాటల మీద మనకు విశ్వాసం లేదు. భగవంతుడు చెప్పే మాటల మీద కనుక మనకు నిజంగా విశ్వాసం ఉంటే, నమ్మిక కనుక ఉంటే మనకు వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం నుంచి జ్ఞానం వస్తుంది. భగవంతుడు చెప్పిన మాటల మీద మనకు విశ్వాసం లేదు, అందుచేత వైరాగ్యం కలగటం లేదు, అంటే జ్ఞానం రావాలి. నేను సిగరెట్ కాలుస్తున్నాను అనుకోండి, చుట్ట కాలుస్తున్నాను అనుకోండి, అనుకున్న మాటలు వస్తాను. లేదా నేను రోజు సినిమాలకు వెళ్ళే అలవాటు నాకుంది అనుకోండి, రోజు సినిమాలకు పోయే అలవాటు నాకుంది. మన భక్తులందరూ సినిమాకి వెళ్ళటం లేదు, నేను మట్టికి సినిమాకి వెళ్ళటానికి నేను మానేస్తాను అనుకోండి, కానీ నాకు సినిమా చూడాలన్న కోరిక నాకు ఉంటుంది అనుకోండి. నేను సినిమా చూడటం మానేశాను, కానీ సినిమా చూడాలనే కోరిక నాలో ఉండిపోయింది అనుకోండి, అది మనుషుడి జన్మలో కూడా అంటే కర్మ ఇక్కడ ఆగింది, అది వాసన రహితం అవ్వలేదు, వాసన సహితంగా లోపల ఉంది, అంచేత ఈ వాసన మళ్ళీ జన్మలో విజృంభిస్తుంది. నేను నా కోరిక లేక నేను మానేయలేదు, నీ గౌరవం కోసం నేను మానేశాను. అది సినిమా చూడాలనే కోరిక నాకు ఉంది, కానీ మీరే మానేసినప్పుడు నేను చూస్తేలా నేను మానేశాను, కానీ చూడాలనే కోరిక నాకుంది, ఈ వాసన రాబోయే జన్మలో నాకు విజృంభిస్తుంది. ఇంక కవతలో చూడటం మానేశాను, కానీ లోపల వాసన ఉంది కదా. అంటే ఈ వాసన ఎప్పుడైతే రహితం చేసుకున్నానో అప్పుడు నాకు జ్ఞానం కలుగుతుంది. కానీ బాహ్యంగా పెద్ద మనిషిగా ఉన్నప్పటికీ లోపల వాసనలోనే మామూలుగా మనసులో మురుగుంటలు పెట్టుకుంటే, లోపల మనసులో నిండా వాసన ఉంటే ఈ జన్మలో రావలసిందే మళ్ళీ ఖర్చు అవ్వచ్చు. అంటే ఎవడైతే శరీరంలో ఉన్నాడో అది కర్మేంద్రియాలు ముఖ్యం కాదు, కర్మేంద్రియాలతో అరికట్టడం ఒక భాగం మటుకే, కానీ లోపల ఎవడైతే వాసన రహితం చేసుకుంటున్నాడో వాడు జ్ఞానం అయ్యే అవకాశం. బయటికి కర్మ చేయటం మానేసినప్పుడు వాసన సహితంగా ఉంటున్నాడు వాడికి జ్ఞానం అయ్యే అవకాశం ఉండదు, యోగ అయ్యే అవకాశం. అంచేతే ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి కానీ వాసన రహితం అవ్వదు, అక్కడ వాసన రహితం అవ్వాలి. వాసన రహితం అయితే ఈశ్వరానుగ్రహం గుర్తు. అక్కడ లాస్ట్ మాట్లాడతాం, మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రశ్న డిస్టర్బ్ అవుతుంది, మీరు జ్ఞాపకం ఉంచుకొని లాస్ట్ అండి. మన అహంకారం ఏం చేస్తుందంటే తను మరణించకుండా ఉండటం కోసం అనేక విషయాలను కల్పిస్తూ ఉంటుంది, అనేక విషయాలు సృష్టిస్తూ ఉంటుంది. తన కల్పించిన విషయాలను అన్వేషిస్తుంటుంది, తన సృష్టించిన విషయాలని వెతుకుతూ ఉంటుంది. కానీ తన మూలంలోకి అది వెళ్ళదు. తన మూలంలోకి అది చూస్తేనే కనుక తన మూలంలోకి వెళితేనే కనుక నాశనం అవ్వదు. ఒక ఇంగ్లీష్ కవి చెప్పాడు, సరసంగా పక్షులు చేదు పండు మీద ఓలవట, మంచి పండు తియ్యగా ఉన్న మామిడి పండు మీద, తియ్యగా ఉన్న జాంకాయ మీద, తియ్యగా ఉన్న పళ్ళు మీద వాళ్ళ, చేదుగా ఉన్న పళ్ళు మీద పక్షులు వాళ్ళవటాయి. అదేవిధంగా ఈ లోకం కూడా మంచి వాళ్ళని నివసిస్తూ ఉంటుంది, మంచి వాళ్ళని బిడ్డలేస్తుంటుంది, సత్పురుషుల్ని హింసిస్తుంది. పక్షులు ఏ విధంగా అయితే మంచి పండు మీద వాడతాయో ఈ లోకం కూడా సత్పురుషుల్ని విమర్శిస్తుంది, దుష్టులకు దూరంగా ఉంటాయి, చేదుగా ఉన్న కాయలకు పక్షులు దూరంగా ఉంటాయి. ఇంద్రియాలకి అందన పరమేశ్వరుని, మన బుద్ధితోడు పట్టుకోలేని పరమేశ్వరుణ్ణి, మన మనస్సుతోడు ఊహించి తెలుసుకోలేని పరమేశ్వరుణ్ణి, ఇంద్రియాలతో మనసుతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మనం ఫెయిల్ అవటం తప్పించి సక్సెస్ అయ్యే అవకాశం. మీకు దేవుణ్ణి చూడాలన్నా కానీ దేవుణ్ణి చూచేవాడు చూడాలని చెప్పేవాడు ఎవడు? వాడి గురించి ఆలోచించినంత కాలం మీకు జ్ఞానం కాదు. మాకు దేవుణ్ణి చూడాలనుందండి, మాకు దేవుణ్ణి చూడాలని మీరు అంటున్నారు అయితే, దేవుణ్ణి చూడాలని ఉందని మీలో ఒకడు అంటున్నాడు కదా, ఆడెవడో మీరు తెలియనప్పుడు ఎన్నడు మీరు జ్ఞానులు కాలేదు. పూజ గొప్పది అనుకుంటాం, పని తక్కువది అనుకుంటాం. దేవుడి దగ్గర పూలు పెట్టడం చాలా గొప్పది అనుకుంటాం, ఇల్లు తూచుకోవడం తక్కువది అనుకుంటాం. కానీ మీరు దేవుడి దగ్గర పూలు పెట్టినటువంటిది నీళ్ళు తుడుచుకోవడం కూడా పని ఉన్న వాడికి జేబులో రూపాయలు ఉంటాయి, పని లేని వాడికి జేబులో రూపాయలు కానీ. నేను ఒక అరగంట పూజ చేశాను, అరగంట జపం చేశాను, లేదా అరగంట ధ్యానం చేశానని చెప్పేవాడికంటే, ఎవడైతే జీవితాన్ని తన జీవితం ఒక యోగంగా ఎవడైతే భావిస్తున్నాడో, జీవితాన్ని ఎవడైతే ఒక యోగంగా తీసుకున్నాడో వాడు ఆద్యంలోనే తరిస్తాడు. జీవితమే ఒక యోగం, ఆనందం మన స్వరూపమే, సుఖం అనేది మన స్వరూపమే, సౌందర్యం అనేది మన స్వరూపమే. అంటే మనం తెలియకుండా మన కోసం వెతుక్కుంటున్నాం, మన స్వరూపం కోసం వెతుక్కుంటున్నాం. దానికి సాహిత్యం అని, దేవుడు అని, సైన్స్ అని అనేది పేరు పెట్టుకున్నాం. అయితే మన అందరం జీవించడం లేదా జీవిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం? నిమిషానికి 67 సార్లు కొట్టుకోవాలి మన గుండె, పర్ మినిట్ 67 సార్లు కొట్టుకోవాలి. ఎలా 67 సార్లు తక్కువ కొట్టుకునే బతుకుతున్నాం మనం, 67 సార్లు ఎక్కువ సార్లు కొట్టుకున్న బతుకుతున్నాం. చచ్చిపోవటలేదే, 67 సార్లు కంటే తక్కువ కొట్టుకుంటాం అనుకున్న గుండు బతుకుతున్నాం, 67 సార్లు కంటే ఎక్కువ కొట్టుకున్నాం బతుకుతున్నాం. కానీ అది కరెక్ట్గా 67 సార్లే కొట్టుకోవాలి. అదేవిధంగా జీవిస్తున్నాం అంటే జీవిస్తున్నాం సరిగ్గా, గుండె నిమిషానికి 67 సార్లు అలా పెర్ఫెక్ట్గా కొట్టుకుంటే వాడు తక్కువ కొట్టుకుని ఎక్కువ వాడు బతుకుతున్నాడు. అదేవిధంగా ఎలా జీవించినా జీవిస్తున్నాడు మనిషి, అది కరెక్ట్ సమస్య. ఎంత యాక్యురసీగా ఆరోగ్యవంతుడి యొక్క గుండె పర్ మినిట్ అది సరిగ్గా 67 సార్లు ఏ విధంగా అయితే కొట్టుకుంటాం కదా, ఆ రకంగా జీవించేవాడికి మిమ్మల్ని ఎవరు విమర్శించినా మీరేం కంగారు పడక. ఎందుచేతంటే మీరు ఎంత అవునిచ్చిన ప్రతి వాళ్ళలో లేనిది మీరు కనపడదు. వాళ్ళలో మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో, మీలో నవ్వునిచ్చిన వాళ్ళు లేదనుకోండి, వాళ్ళ మీలో నవ్వునిచ్చిన వాళ్ళకి కనపడదు, కనపడదు కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. నాలో లేనిది నేను ఎదుట వాళ్ళు చూడాలి. నాలో లేనిది నేను ఎదుట వాళ్ళు చూడాలి. గణపతి శాస్త్రి గారు వచ్చే వరకు భగవాన్ ఏమనుకున్నారు? దిక్కు లేని కురవాడు అనుకున్నారు, ఇంటికా నుంచి పారిపోయి వచ్చాడు అనుకున్నారు, రకరకాలుగా అనుకున్నారు. చించేది అక్కడ ఏముంది వీళ్ళకి తెలియదు. ఏమండి రామకృష్ణుడు రమణుడు చాలా మహాత్ములు అంటున్నారు కదా మీరు, వాళ్ళిద్దరికి క్యాన్సర్ జబ్బు వచ్చింది అట, అది చాలా చిన్న ప్రశ్న. అసలు మనిషి యొక్క ఔన్నత్యం, ఒకడు ఆరోగ్యంగా జీవిస్తాడనుకున్న రోగం రాకుండా అయితే వాడు గ్రేట్ మ్యాన్. ఒకడు రోగం రాదు, అసలు రోగం రాదు ఒక మనిషికి అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. అటువంటి మనుషులు నేను చూశాను, పుట్టిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకోకుండా 87-97 బతికి చచ్చిపోయిన మనుషులు నేను చూశాను. అయితే వాళ్ళ అవతార పురుషులను నేను కళ్ళతో చూశాను, ఒక ఇంజక్షన్ జీవితం ఒక ఇంజక్షన్ కూడా చేసుకోకుండా, బెడ్ మీద ఒక రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఉండకుండా తలకాయ చోటనేది ఎలా ఉంటుందో కూడా తెలియకుండా నికృష్టమైన జీవితాలు జీవించి 80 ఏళ్ళు జీవించి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చచ్చిపోయిన వాళ్ళు అయితే వీళ్ళందరూ అవతార పురుషులని. సో మనిషిని కొలవటం తెలియక ప్రశ్న, ఎవరి మనిషిని ఎలా కొలవాలో కనీసం ఆ ప్రాథమిక జ్ఞానం లేకుండా చేసిన ప్రశ్న. మీకు కష్టం రాకుండా ఉంటాం గొప్పదే కాదు, వచ్చిన కష్టాన్ని మీరు కళాత్మకంగా భరిస్తుంటే, మనసులో హెచ్చు తగ్గులు లేకుండా భరిస్తుంటే అప్పుడు మీ జీవితం గొప్పదవుతుంది. ఇది మన స్వప్నం వెళ్ళిపోతానని జీవితం ఉంటారు కదా, వీళ్ళందరూ జ్ఞానులేనే. ఆ వచ్చిన క్యాన్సర్ని రమణస్వామి ఎలా భరించాడు, ఆ వచ్చిన క్యాన్సర్ని రామకృష్ణ పరమహంస ఎలా భరించాడు, అక్కడ ఉంది వాళ్ళ అవన్నీ. వచ్చిన రోగాన్ని వాళ్ళు ఎలా భరించగలిగారు, అది రోగం వచ్చిందనే సమస్య కదా. అదేవిధంగా జీవితాన్ని మనం, జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చి మన నెట్టి మీద పడినప్పటికీ ఆ కష్టాలు మనం ఎలా తీసుకుంటున్నాం, వాటిని ఎలా భరించగలుగుతున్నాం, సహించగలుగుతున్నాం అన్న విధానం ఏదో మనిషి యొక్క ఔన్నత్యం ఉంది, మనిషి యొక్క సంస్కృతి ఉంది, మనిషి యొక్క నాగరికత ఉంది, సమాజం యొక్క పునాదులన్నీ అందువల్ల. సహించలేని జాతి, ఓర్పు లేని జాతి నశించిపోతాడు. ఓర్పు లేని మనిషి, సంస్కృతి లేని మనిషి నశించిపోతాడు. మీరనుకునే సుఖంగా ఉండేవాడికి, వాడికి కొంతమంది మేము సుఖంగా చాలా సుఖంగా జీవిస్తున్నాను అంటారు, కానీ వాళ్ళ సభ్యత కానీ సంస్కారం కానీ సంస్కృతి కానీ ఏం కనపడిన మనుషులు నేను చూశాను. కొంతమంది జీవితం పొడిగిన కష్టాలతో కాలిపోతారు, ఎంతో మహోన్నతమైన మనసులతో ఉదాత్తమైన ఆలోచనలతో వెలిగిపోయి అవతార పురుషులను కూడా చూశాను. అంటే మీకు కష్టాలు రాకుండా ఉంటాం గొప్ప కాదు, వచ్చిన కష్టాన్ని ఎలా భరిస్తున్నారు. మీకు అనారోగ్యం రాకుండా ఉంటేనే మీరు ఋషులు అయిపోరు, ఇక అనారోగ్యం రాకుండా ఉంటేనే మీరు ఋషులు అయిపోరు. అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని ఎలా భరిస్తున్నారు. మనకి విషయం అంటే ఎంతో భయం. సోక్రటిస్కి విషయం ఇచ్చారు, మనం కాఫీ ఎలా తాగుతాం, టీ ఎలా తాగుతాం, పాలు ఎలా తాగుతాం, అలా ప్రశాంతంగా తాగాలి సోక్రటిస్. గవర్నమెంట్ ఇప్పుడు ఉరిశిక్ష వేస్తారు చూడండి, ఆ రోజుల్లో అతనికి విషయం ఇచ్చి చంపుదామని గవర్నమెంట్ విషయం ఇచ్చింది, గ్లాసుల విషయం కలిపి తాగమన్నారు. చాలా ప్రశాంతంగా తాగాడు సోక్రటిస్, కాఫీ పుచ్చుకున్నట్టు పుచ్చుకున్నట్టు సోక్రటిస్. ఏమి మైండ్లో దానికి రియాక్షన్ రాలేదు, వాడు జ్ఞాని. నాకు ఈ భారతదేశ రాజకీయ నాయకుల్లో నాకు అత్యంత ప్రియుడు, నా హృదయానికి నచ్చినవాడు, మెచ్చినవాడు రాజేంద్ర ప్రసాద్ అన్నాడు సరే గారి. భారతదేశంలో రాజకీయ నాయకుల్లో నా హృదయానికి నచ్చినవాడు, మెచ్చినవాడు, నా అనుచరులు నాకు ఎంతో ఇష్టంగా ఉండేవాడు, ఎప్పుడు నా హృదయాన్ని స్పృశించేవాడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సరే గారి. ఏమండి అంతకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, అంతకంటే బుద్ధిమంతులు ఉన్నారు, అంతకంటే ప్రతిభావంతులు ఉన్నారు, అంతకంటే ఖ్యాతి ఉన్న వాళ్ళు ఉన్నారు, అంతకంటే ధనవంతులు ఉన్నారు, అంతకంటే వివేకవంతులు ఉన్నారు, అంతకంటే సాహితీ పరులు మీ శిష్యులు అనేక మంది ఒక రాజేంద్ర ప్రసాద్ అనే పేరు పెట్టి ఎందుకు పెడుతున్నారు, ఎందుకు చెప్తున్నారు గాంధీ. అప్పుడు గాంధీ మాట అన్నారు, నేను కప్పులు విషయం పెట్టి, కాఫీ కప్పులోని టీ కప్పులోని విషయం పెట్టి, రాజేంద్ర ప్రసాద్ నీ విషయం కప్పు తీసుకో అని నేను చెబితే నన్ను ఈ విషయం ఎందుకు తాగమంటున్నారని ప్రశ్నించకుండా తాగేవాడు భారతదేశ రాజకీయ నాయకుడు ఒక రాజన్ బాబు. నాకు కప్పులో విషయం పోషిస్తే నేను ఇస్తే బాబుకి, రాజన్ బాబుకి రాజగోపాలాచారి గారు ప్రశ్నించు, నెహ్రూ గారు ప్రశ్నించు, పటేల్ గారు ప్రశ్నించు, ఇంకా అనేక మంది నాయకులు ఎందుకు తాగమంటున్నారు నన్ను విషయం అని ప్రశ్నించవచ్చు. ఎందుకు తాగమంటున్నారు అని ప్రశ్నించకుండా ఎంతో వినయంతో ఆ కప్పు తీసుకుని కాఫీ తాగినట్టు తాగలవాడు ఒక రాజన్ బాబు ఆయన విషయం. ఎవడైతే జీవితాన్ని అందంగా జీవిస్తున్నాడో వాడికి వద్దన్న జ్ఞానం కలుగుతుంది. ఎవడికైతే దేహంలో ఉన్న సౌందర్యం ఉందో, జీవితంలో సౌందర్యం ఎవడకలేదో వాడికి జ్ఞానం కలగదు. దేహం యొక్క సౌందర్యం గొప్ప కాదు, జీవితం యొక్క సౌందర్యం. మీకు మిమ్మల్ని మహోన్నత శిఖరాల వైపు నడిపించిన ఈశ్వరుడే కానీ ప్రపంచం మటుకు కాదు. ఈ ప్రపంచం చాలా క్రూరమైనది, ఈ ప్రపంచం కుక్కతాత లాంటిది. ఈశ్వరుడు క్షమించిన మిమ్మల్ని ఈ ప్రపంచం క్షమించింది. మిల్టన్ వాడు బ్లైండ్ పోయిట్ మన కాళిదాస్ ఇటు ఉంటాడు, మిల్టన్ అని వాడు, మిల్టన్ అటు ఉంటాడు ఆంగ్ల సాహిత్యం. అతని కళ్ళుకు పోతే అతని కవిత్వం అంత కూతురు చేత రాయించాడు మిల్టన్. మిల్టన్ చెప్తాడు, ఎవడైతే భగవంతుడి యొక్క ఆజ్ఞ, భగవంతుడు మనకు ఏ ప్రారంభాన్ని అయితే అనుభవింపజేయటం కోసం ఈ దేహం ఇచ్చాడు, ఏ కష్ట సుఖాలను భరించడం కోసం ఈ దేహం మనకు వచ్చిందో, ఏ ప్రారంభం ఖర్చు అవడం కోసం మనకి ఈ దేహం వచ్చిందో, ఎన్ని అనుభవాలు తీసుకురావటం కోసం ఈ దేహాన్ని ఇష్టడు మనకు ప్రసాదించాడు. మనం ఎదురు తిరగకుండా ఆ కష్టాలను సహిస్తూ భరిస్తూ ఆ బరువును మోస్తూ ఎవడైతే ఈ లోకంలో జీవిస్తున్నాడో వాడక్కడే సింహంలాగా ధైర్యవంతుడు, గరుడ పక్షిలాగా వేగవంతుడు, పెద్ద పురులాగా బలవంతుడు అంటాడు మిల్టన్. వచ్చిన కష్టాన్ని ప్రశాంతంగా నువ్వు భరిస్తుంటే నువ్వు పెద్ద పుణ్యులు అంత బలవంతుడు. జీవితాన్ని నుంచి పారిపోతే జ్ఞానం రాదు. నాకు ఇంటికాడ విరక్తిగా ఉంది, ఇంటికాడ నుంచి పారిపోవాలి ఉంది అని భగవంతుడు ఒకరు చెప్తాడు. నాకు ఇంటికాడ సుఖంగా లేదు, పారిపోతాను. ఇంటికాడ నుంచి పారిపోతావు, ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ భూమి ఉంటుంది, అక్కడ మనుషులు ఉంటారు, అక్కడ లోకం ఉంటుంది, అక్కడ ఆకాశం ఉంటుంది, మీరు ఎక్కడికి పారిపోతావు? ఇంటికాడ నుంచి పారిపోతావు, నీ భార్య నుంచి పారిపోతావు, నీ పిల్లల నుంచి పారిపోతావు, నీ అమ్మ నుంచి పారిపోతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ భూమి ఉంటుంది, అక్కడ ఆకాశం ఉంటుంది, అక్కడ మనుషులు ఉంటారు, మరి అప్పుడు ఎక్కడ పారిపోతావు? ఇక్కడి నుంచి కాశీ పారిపోతాం అనుకున్న అక్కడ జనం ఉన్నారు కదా, ఇక్కడికి అరుణాచలం పారిపోతాం అక్కడ సమాజం ఉంది కదా, ఎక్కడ పోతాయి? ఈ భూమి లేని చోటకి, ఆకాశం లేని చోటకి, మనుషులు లేని చోటకి పారిపోతావా? మనకు వచ్చే తలంపుల కంటే మన దేహానికి అధికతరమైన ప్రాముఖ్యతిస్తున్నాం, కానీ మన తలంపులు ఈ మనకు ప్రస్తుతం ఈ జన్మలో మనకు వచ్చే తలంపులే అప్పుడే భవిష్యత్తు శరీరాలను తయారు చేస్తున్న సంగతి కనీసం మనకు తెలియదు. ఇప్పుడు మనకి ఈ రోజు ఏ ఇంటికాడ కూర్చున్న రోజు ఏ తలంపులు వస్తున్నాయో ఈ తలంపులు అప్పుడే భవిష్యత్తు శరీరాలకు పునాది వేసేస్తున్నాయో సంగతి కూడా తెలియకుండా తలంపుల్ని గాలికి విడిచిపెట్టేసి దేహం గురించి ఆలోచిస్తున్నాడు. ఈ దేహం మట్టి ఒక మానదు, కాలిపోక మానదు, బూడిద ఒక మానదు. ఎంత ఆలోచించాలి, ఎంత ప్రయత్నం చేస్తాం, మనం పని చేస్తున్నాం మనం, కానీ పని చేసేవాడు ప్రతి వాడికి డబ్బు కావాలనుకుంటాడు, కానీ ఈ పని నాకు ఆనందాన్ని కలగజేయాలని కూడా తన రెమ్యూనరేషన్ ఆశించడం తప్పు అని నేను ఒక పని చేసేవాడు ఈ పనిలోంచి వచ్చి 10 రూపాయలు 100 రూపాయలు ఆశించడం తప్పు కాదు, ఇంచిన వాడికి పొట్టండి, వాడు అన్నం తినాలి. పని చేసేవాడు కూడా ఆ పని నుంచి వాడు ఆనందాన్ని అనుభవిస్తుంటే, ఆనందాన్ని తనకు ఆనందాన్ని అన్వేషిస్తుంటే, ఆ పనిలో కూడా వాడు సౌందర్యాన్ని ఆనందాన్ని అన్వేషిస్తుంటే, వాడికి జ్ఞానం వైపుకి వెళ్ళి సంస్కారాలు ఏర్పడితే పొట్ట వెళ్ళిపోతుంది. కానీ పని చేసేవాడు ప్రతివాడు డబ్బు గురించి ఆలోచిస్తాడు, కానీ జ్ఞానం గురించి ఆలోచించాడు. భగవంతుడు చెప్పాడు, నువ్వు పని చెయ్యి, ఫలితాన్ని కోరొద్దని చెప్పాడు, కానీ ఫలితాన్ని ఇవ్వను ఆయన అక్కడ చెప్పాలి. పని చెయ్యి, ఫలితాన్ని కోరవద్దని మనతో చెప్పాడు, కానీ నేను ఇవ్వనని ఎక్కడ చెప్పలేదు. మీరు 700 శ్లోకాల్లో కూడా నేను ఇవ్వను అని ఎక్కడ చెప్పలేదు. నువ్వు పని చెయ్యి అంతే, విడిచిపెట్టి ఫలితం నీకు వస్తుంది, కానీ నువ్వు కోరవు. పని చెయ్యి, ఫలితాన్ని కోరవు. ఎందుకేతంటే ఒక చిన్న రహస్యం ఉంది, మీరు గుండెలు దాచుకోవాలి. మీ డబ్బుని, మీ చీరలను, మీ పెట్టి ఎలా దాచుకుంటున్నారో ఈ చిన్న రహస్యం మీ గుండెల్లో దాచుకోండి. పని చేస్తూ ఎవడైతే ఫలితం వైపు మనస్సును పెట్టడో వాడికి ఫలితం వస్తుంది, కానీ వాడు కోరకూడదు ఫలితం. ఎవడైతే పని చేస్తూ ఫలితాన్ని కోరడో ఆ హృదయంలో ఈశ్వరుడు ఆవిష్కరించబడతాడు. ఇవి రెండు, ఒకటి ఈశ్వరుడు లభ్యం అవుతున్నాడు, రెండు పట్టెళ్ళిపోతుంది. పని చేస్తూ ఫలితాన్ని కోరుతూ ఉంటే ఈశ్వరుడికి దూరం అవుతాం, ఆ ఫలితం వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, ఈశ్వరుడికి దూరం అవుతాం. కేవలం ఈ లోకానికి, ఈ శరీరానికి పరిమితం అయిపోతుంది జీవితం. ఈ మధ్య ఒకరికి విపరీతమైన జబ్బు చేసింది, డబ్బులు ఇస్తే అతను ఏమంటున్నారంటే రోజు నాకు విషయం పెట్టండి చంపండి, నాకు విషయం పెట్టండి చంపండి, నాకు విషయం పెట్టండి చంపండి, నేను బాధ భరించలేకపోతున్నాను, నాకు విషయం పెట్టేయండి చంపండి. ఎవరు పెడతారు? కోడలు పెడతారా కూతురు పెడతారు విషయం? ఒకవేళ పెడితే గవర్నమెంట్ ఊరుకుంటుందా? నన్ను చంపండి, నన్ను చంపండి అంటున్నాడు పాపం. బాధ భరించలేక అంటే ఏంటి, తన శరీరం కంటే తన సుఖం ఎక్కువ ఇక్కడ తెలుస్తుంది. మరి తను చంపమంటున్నాడు, ఇంకేదో ఇంటికి చంపను అంటున్నాడు, వాడికి తెలియదు కానీ అంటున్నాడు చంపని. మీరందరూ భక్తి అని మార్చి అర్థమైనటువంటి ప్రమాదం మీకు భయం వేస్తుంది. భక్తి అంటే ఏంటి అనుకుంటున్నారు? కానీ భక్తి భక్తి అని మీరు అందరూ అనుకున్నారు. రోజు మీరు పురాణాలు చదువుతున్నారు అని నేను మహాత్ములు చెబుతుంటే వింటున్నారు. భక్తి అంటే ఎలా ఉంటుంది? భక్తి అంటే భయం వేస్తాను కదా. మనకి ఏదో ఒక ఏదో ఎక్కడో వస్తూ ఉంటుంది మనకి, ఏదో భయం పెద్దని చూసినట్టు, సింహాన్ని చూసినట్టు, పాముని చూసినట్టు ఉంటాను. భక్తి అంటే భక్తి అంటే ఏముందండి? ఏమి లేదు. భక్తి అంటే నిరంతరం పరమేశ్వరుని మీరు జ్ఞాపకం పెట్టుకోవడం భక్తి. నిరంతరం పరమేశ్వరుని గురించి మీ మనసులో జ్ఞాపకం పెట్టుకోవడం భక్తి. అంతకంటే భక్తి దానికి మించిన భక్తే లేదు అసలు. ఇంకెందుకు మీకు తొందర మీకు కష్టమైన పనులు చేయమంటున్నాను. మిమ్మల్ని గాలి పీల్చుకోమని, గాలి విడిచిపెట్టమని ఇటువంటి బాధలు ఏమి చెప్పటం లేదు. మేము ఆసనాలు ఏమంటున్నారు, మీరు నిరంతరము ఈశ్వరుని జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకేం బస్ సర్కో అదే భక్తి.
రాజు ఎవరండి?
నేను రాజు ఎవరు?
ప్రజారంజనము చేయవాడు
అంటే పెద్దలను సంతోషపరిచేవాడు రాజు. నాకు రాజుల్లో కల గొప్ప రాజు ఎవరంటే రామచంద్రమాట. గాంధీ గారు 1940లో గాంధీ గారిని స్వరాజ్యం ఇచ్చినప్పుడు, మీరు స్వరాజ్యం ఇచ్చింది కదా, చాలా కష్టపడ్డారు కదా మీరు స్వరాజ్యం కోసం, మీరు సంతోషంగా ఉందని అడిగారు. సంతోషం లేదన్నారు, ఇంకా సంతోషం లేదన్నారు. ఈ స్వరాజ్యం సురాజ్యం అవ్వాలి, సురాజ్యం కావాలంటే రామరాజ్యం రావాలి. స్వరాజ్యాన్ని సురాజ్యం చేసుకుంటే సంతోషిస్తాను, కానీ వట్టి స్వరాజ్యం వల్ల నాకు సంతోషం రావటం లేదు. కొంతమందికి మంచితనం ఉంటుంది, తెలివితేటలు ఉంది. మంచితనం జీవితంలో ఒక మంచితనం ఉంటుంది. జీవితం మంచితనం అవసరం, మంచితనం జ్ఞానం, మంచితనం సౌందర్యం. కానీ ఒక మంచితనంతో జీవించడం, మంచితనంతో తెలివితేటలు కలవాలి. మంచితనంతో కానీ తిరిగిటట్లు కలవకపోతే జీవించడానికి తగిన సామాగ్రి ఉండదు. దానికి జాతిపిత గాంధీజీ అన్నారు. ముందు చెప్పారంటే మంచి వాళ్ళని కూడా తీవ్రంగా విమర్శిస్తారు. మనం జాతిపిత అనుకుంటున్నాం, ఒక కవి చెప్పాడు అది జాతిపితకు, అది జాతిపీత. గాంధీ గారు గొప్పవాడు అనుకుంటున్నాం మనం, ఆయన పటాలు ఇంట్లో పెట్టుకున్నాం. పక్షుల్లో పుట్టిన మహాత్ములు ఆయన ఒకడు అనుకుంటున్నాం. ఆయన గురించి ఒకడు ఏమన్నాడంటే ఆయన జాతి చిత కాదు, ఆయన జాతి పేర. అంతే ఈ లోకం అంటే అంతే లోకం. దేశం కోసం, మనుషుల కోసం తన ఎముకలు అరగదీసి ఇచ్చాడు. మట్టి నుంచి మాణిక్యాలను తీశాడు, మట్టి నుంచి మనుషులను తీశాడు. సామాన్య మానవులు ఎంతో మంది మహాత్ములు చేశాడు. మనం 4 వారాలు 5 వారాలు 6 వారాలు రాత్రి పగల కష్టపడి కష్టపడి పనిచేసి ఒక మహాత్ముడి దగ్గర నిమిషాలు కూర్చున్నారంటే మరిచిపోయి సముద్రంలో ఎక్కడ మునుగుతుంది వాడే మహాత్ముడు. ఎవడు ప్రజలను ఎవడైతే కాదు ఆచార్య వారి చేతి ఎవడైతే ప్రజల్ని ఎవడు గొప్ప రాజు, ఎవడు గొప్ప చక్రవర్తి అంటే ప్రజల్ని సంతోషంగా పరిపాలించేవాడే వాడే. అంటే మన రాజుల్లో కల్లా గొప్ప రాజు, మన పురాణాల్లో చెప్పిన వాడు గొప్ప రాజు అంటే రాముడు, దశరథుడి కుమారుడు రామచంద్రుడు, పురుషోత్తమ మర్యాద పురుషోత్తముడు. ఇప్పుడు నేను ఎవరినైనా ఎవరి వాళ్ళని పలకరించడానికి ముందు పలకరించడానికి మనకు కొంచెం ధర్మం అడ్డేస్తాం. ఇవాళ పలకరించాక మనం మాట్లాడతాం. ఈ దారిలో ఎవరు మిగిలిపెట్టారనుకోండి, మనకి డబ్బు లేదు, జ్ఞానం లేదు, అన్నం లేదు, పదవులు ఏం లేదు, అయినా కానీ ఎవరి పలకరించిందే మనం పలకరించాం. అంటే ఏంది, రామచంద్రమూర్తే ఒక మహారాజ్యానికి ఒక చక్రవర్తికి కొడుకు, లక్ష్మీదేవికి భర్త, ఒక చక్రవర్తి రాజుడు, సుగుణ సంపద గలవాడు, కళ్యాణ గుణాల గలవాడు. అటువంటి వాడు ముందు ఆయనే పలకించాడు ఎవరికంటే, అతను రామచంద్ర. లక్ష్మీదేవికి భర్త, ఒక చక్రవర్తికి కొడుకు, ఇంకో చక్రవర్తి కళ్ళుడు, ఒక దేశానికి రాజు. అయినప్పటికీ ఎవరు కనిపించినప్పటికీ ముందు పలకరించేవారు, దూరం మీద నడిచేటప్పుడు కూడా ముందు ఆమె తప్పుకున్నవారు. ఎవరైతే రాముణ్ణి మీరు స్మరించకపోయినా రాముణ్ణిలాగా జీవిస్తున్నాడు వారి జ్ఞానం కలుగుతుంది. రాముడు స్మరించక్కల రాముడిలా జీవించండి, మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మనం కోటి రూపాయలకి ఎవరైనా సంపాదించారనుకోండి, నేను కోటి రూపాయలు సంపాదించాను అనుకుంటారు. అలాగే మనసులో ఉంటాం కదా, నేను కోటి రూపాయలు సంపాదించాను అని అనుకుంటూ ఉంటారు. అలాగే రామచంద్రమూర్తి టైంలో నేను రాముడిని కళ్ళతో చూశాను అనుకున్నది అంత భాగ్యంగా ఉండేది. ఏం భాగ్యం, ఇంకా కళ్ళతో నేను రామచంద్రమూర్తిని చూశామండి అంటే, ఒక కోటి రూపాయలు ఇక్కడ సంపాదించి కలిగి ఉంది, ఇక్కడ కోటి రూపాయలు సంపాదించిన మనిషికి నేను కోటి రూపాయలు సంపాదించాలని ధనికి కొడుకుని కష్టపడానికి ఎలా అనుకుంటారు. ఇంకా కళ్ళతో రామచంద్రమూర్తిని ఎలా చూస్తూ నేను రామచంద్రమూర్తిని చూసి ఇంకా కళ్ళతో చూసిన కూడా మహాభాగ్యం అది రాముడు యొక్క ఉన్నచ్చు. ఆయన మాట్లాడకపోయినా సరిగ్గా కళ్ళతో చూచాం. ఏదో ఆయన ప్రయాణం చేస్తున్నట్టు, పెళ్లి చేసుకున్నట్టు, లోకంలో నడిచినట్టు, రావణాసుడితో రావణాసుడితో యుద్ధం చేసినట్టు, చంపినట్టు, ఇదంతా ఒక కథ. అది కథ. రాముడు చాలా మంది ఏమనుకుంటారంటే రావణాసుని చంపడం కోసమే రాముడు జన్మించాడు. అదొక భాగమే, రాముడి జీవితంలో రావణాసుని చంపడం అనేది ఒక భాగమే. కేవలం రాముడు అవతరించక్కర్లేదు, రావణాసుని లోకాలే భస్మం అవుతాయి. ఇంకా గోరుతోటి గోరు ఇలా అంటే లోకాలే భస్మం అవుతాయి. మరి కేవలం రావణాసుని చంపడానికే అవతరించక్కర్లేదు, మా సామాన్య మానవుడిగా ఉండి ఎలా జీవించాలో, గృహస్థ ధర్మంలో ఉండి ఎలా జీవించాలో, సోదరులుగా ఎలా ఉండాలి, బిడ్డగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, స్నేహితుడిగా ఎలా ఉండాలి, సహచరుడిగా ఎలా ఉండాలి, జీవితానికి ఏ కోణాలోంచి చూసిన మచ్చలేని జీవితం, కలంకలేని జీవితం, పరిశుద్ధమైన జీవితం దశరథుడు కుమారుడు రామచంద్రుడు. మీరు ఆయన భర్తగా తీసుకోండి, సోదరుడిగా తీసుకోండి, బిడ్డగా తీసుకోండి, ఏ కోణాలోంచి మీరు జీవితాన్ని చూడలేదు మీకు ఒక మచ్చకండి. అదే షేక్స్పియర్ చెప్తాడు చోట, నీవు ఋషులు నేను యోగులు అని గొప్పలు చెప్పుకున్న వాళ్ళకంటే పశ్చాత్తపడి పాపులు గొప్పవాడు అన్నాడు షేక్స్పియర్. పాపం చేసి పశ్చాత్తపడు, నీవు ఋషులు మేము యోగులు మేము పవిత్రులు అని చెప్పుకునే వాళ్ళకంటే పాపం చేసినప్పటికీ ఎవరికైతే పశ్చాత్తాపం కలుగుతుంది, వీడికంటే వాడు గొప్పవాడు అధికుడు అన్నాడు షేక్స్పియర్. అంటే నేను మంచి పనులు చేస్తూ అహంకారం లోపల దాచుకున్న వాళ్ళకంటే, ఏ కొన్ని మంచి పనులు చేసి అహంకారం లోపల దాచుకున్న వాళ్ళకంటే, నిజంగా పాపం చేసి పశ్చాత్తాపడిన వాళ్ళు ఎంతకంటే వాళ్ళు ముందు తరిస్తారు అని షేక్స్పియర్ చెప్పారు. కొంతమంది అప్పు చేసి అప్పు మర్చిపోతారు. అప్పు చేసి అప్పు మర్చిపోతారు అసలు ఎలా పెరుగుతూ ఉంటుంది. అహంకారం లోపల పెట్టుకుని అహంకారాన్ని మర్చిపోయిన వాళ్ళు కూడా అహంకారం ఆజన్మక ఆజన్మ ఆజన్మక. కొంతమంది వాళ్ళ అహంకారం లేకపోతే తమ లోపల ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఈశ్వర విగ్రహం ఉంటేనే కానీ లోపల ఉన్న అహంకారం కూడా కదలదు. రాముడి రూపం మనం చూడలేని మీరు ఎవరు అనుకోవట్లేదు. రాముడి రూపం కలిగితే రాముడు నామం గొప్పది. విషయం నడిచారు రూపం కంటే నామం గొప్ప. వాడిని భగవంతుని పిలిస్తే నామం చేస్తే దానివల్ల మనకు కలిసి వచ్చింది ఏంటంటే ఏమొస్తుంది దానివల్ల నీ బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఏదో పని చేసుకుంటుంటారు, అమ్మా 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 అని అదే లోపం పిలుస్తూ ఉంటారు అనుకోండి, నీకు పని మర్చిపోయి ఆ బిడ్డ వైపు మనసు వెళ్ళిపోతుంది. మనం కూడా భగవంతుని నిరంతరం స్మరించడం వల్ల భగవంతుడు అనుగ్రహం మన మీద వర్షిస్తాం. మనం పరిశుద్ధులు, మనం పరిశుద్ధులు అవ్వటం కంటే చేయవలసిన గొప్ప పని లోకంలో ఏం చేస్తాం? అది మర్చిపోకుండా మనం సంపాదించిన ఐశ్వర్యాలు కానీ మనకున్న గొప్పలు కానీ ఇవన్నీ కొట్టుకుపోయేటంత సముద్రంలో నీరు ఉంది. అక్కడ సముద్రంలో నీరు లేదండి. మనం సంపాదించే ఏ వస్తువు కూడా విధి కంటే గొప్పది కాదు. మనం సంపాదించే అంతా కూడా విధి ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు. విధి కంటే బరువైన వస్తువు కాదు, అది సౌందర్యం అనండి, అది ఐశ్వర్యం అనండి, ఒక రూపం అన్నాడు. ఏదైనా ఏ ప్రపంచం మన సృష్టిలో కనిపించే ఏ వస్తువు కూడా విధి కంటే గొప్పది కాదు. ఎంత గొప్ప వస్తువు అయినా విధి యొక్క ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు, కాల ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు. సామ్రాజ్యాలు కొట్టుకుపోయినాయి మన ఐశ్వర్యాలు, సామ్రాజ్యాలు సామ్రాజ్యాలు కొట్టుకుపోయినాయి మన ఐశ్వర్యాలు. మరి కలియుగంలో వచ్చేటప్పటికీ మనకి ఈ మధ్యకి అశోకుడు ఒకడు బస్తొచ్చు. అక్కడ మనకు పురాణ కాలంలో రాముడు ఇటువంటి వాడు, మళ్ళీ యుగంలోకి వచ్చేటప్పుడు అశోకుడు అక్బర్ వాళ్ళు గ్రేట్ టెంపర్. అంటే ఎవరినైతే ఎవడైతే ప్రజలను సంతోషపెట్టేలాగా వాళ్ళ హృదయాన్ని రంజింపజేసేలాగా ఎవడైతే పరిపాలిస్తాడో వాడే నిజమని నిజమైన రాజు. ప్రతి రాజు జ్ఞానవుడు, జ్ఞానవుడు రాజు అంటే ప్రజలు సుఖపడతారు. అది ఇక్కడ ప్రతి రాజు ప్రతి పరిపాలకుడు జ్ఞానవలేడు, కానీ జ్ఞానవుడు వాడు రాజు అయితే వాడు గొప్ప రాజు అవుతాడు, అక్కడ ప్రజలు సుఖపడతారు. ప్రతి అడ్మినిస్ట్రేటరు ప్రతి ఎడ్యుకేషనిస్ట్ జ్ఞానులు కాదు, కానీ జ్ఞాని కనుక ఎడ్యుకేషనిస్ట్ అయితే జ్ఞాని కనుక అడ్మినిస్ట్రేటర్ అయితే అక్కడ ప్రజలు సుఖపడతారు. ప్యారడైస్ లాస్ట్ తర్వాత అరవింద్ రాసింది సావిత్రి, ప్యారడైస్ లాస్ట్ కంటే లాంగెస్ట్ పోయింది ఇంగ్లీష్ లిటరేచర్. అందరూ స్ట్రెస్ ఇస్తారు, రెండే రెండు గుణాలు అరవింద్ కృష్ణ. అది చచ్చిపోయి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాశాడు బుక్, 40 సంవత్సరాలు అద్దగులను కూర్చున్నాడు. ఆగదులను దుడ్డుకి ఆగదులనే మామూలుగా ఊరికి వెళ్ళడం, ఆగదులని దుడ్డుకి 40 సంవత్సరాల గద్దెదే అదే మామూలుగా ప్రాణం పోయిగా శవాన్ని కింద దింటారు. 40 సంవత్సరాల గదిలో ఉన్నాడు, 40 లాంగ్ ఇయర్స్. అది యోగారు విషయం ఎదురైంది అసలు తన చేతి 40 సంవత్సరాల గదిలో నుంచి కింద దగ్గర మనకి జనాలు కనపడవచ్చు, మట్టిపోయిన తర్వాత వీడు మర్చిపోతుంది. వ్యాసంలో దూసిన ఈరోజు వరకు కనపడవలసింది. ఇది కనిపించే కనిపించకపోతే రోజు మాట్లాడేవాళ్ళు ఒక పర్యటన మనం పర్యటన చేయకపోయినా మన రాష్ట్రం కూడా వచ్చేస్తున్నారు పర్యటించాలండి. అది పర్యటించకపోతే ఇది ఏంటి? రోజు పర్యటించేలా కదా మనం పర్యటించాలండి. అత్తగారు కోహం పలకరించారు కోళ్ళ పెట్టుకుంటుంది, ఏది మనం అత్తగారు పలకరించారు ఇలా ఆరు అత్తగా ఆ నిమిషం వాళ్ళకి దుఃఖం వచ్చేస్తుంది. అది కూడా కన్నా అంత చిన్న చిన్న హృదయాలు మనం చిన్న చిన్న మనసు కోడి పిల్లల కంటే మనం గొప్పవాళ్ళం. కోడి పిల్లల చూడండి, పాపం కాకిని చూసినా గడ్డం చూసినా అలా పారిపోతూ ఉంటాయి మన జీవితాలు. మనకు అజ్ఞానం కోరిపోయి పాటు వచ్చేది పారిపోతాయి, జంపు వచ్చేది పడి ఎత్తుపోతాయి మన జీవితాలు. ఇటువంటి పుడుతూ వాళ్ళకి జ్ఞానం కాదు. షేక్స్పియర్ చేతి 60 వర్షాలు సాధిత్యం రెండో రెండు మంచి గుణాలు మానవ జాతి కల్టివేట్ చేయాలి. ఒకటి ధైర్యం, రెండు ప్రేమ. ఈ రెండు గుణాలు సావిత్రి పొడుగురా నొక్కి 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 ఏదో మూలం చదువు చూపిస్తున్నారు. ఒకటి ధైర్యం, రెండు ప్రేమ. ఒకటి ధైర్యం, రెండు ప్రేమ. అది ఏమన్నాడంటే నీ కనుక ధైర్యం లేకపోతే ఈరోజు నేను సుగుణంగా రాణించమని చెప్పాను. అన్నం పెడతాం అనుకోండి, అన్నం మనకు ఎవరో డెలివరీ చేస్తారో ఇంటికి వెళ్ళామనుకోండి, అన్ని కోరుతారు అన్నం పెట్టి అన్నం పెట్టి చేర్చండి తీసుకెళ్ళామంటుందండి. మనకి ఆఫీస్ అన్నం పెట్టారనుకోండి, అక్కడ కూరలు వేసి అన్నం పెట్టారు అన్నీ బాగున్నాయి, అన్నం పెట్టేసిన తర్వాత చెలు ఉమ్మేస్తారనుకోండి, అది మనం చిన్నగలం. అదే మనలో ఎన్ని శుభాలు ఉన్నప్పటికీ పిరికితనం కనుక ఉంటే ఆ ఊరు పిరికిలాంటి పిరికితనం లాంటిది అనమాట. మనలో ఎన్ని శుభాలు ఉన్నప్పటికీ పిరికితనం కనుకుంటే శుభనాలు రాను మంచి. దాని షేక్స్పియర్ ఇంకోటి కవర్స్ డే మెనీ టైమ్స్ బట్ బ్రేవ్ ఓన్లీ వన్స్ అంటారు షేక్స్పియర్ అవుతా. కవర్స్ డే మెనీ టైమ్స్ బట్ ది బ్రేవ్ ఓన్లీ వన్స్. ఒకటి ధైర్యం రెండు ప్రేమ, ఒకటి ధైర్యం రెండు ప్రేమ, ఈ రెండు శుభనాలు మీరు అలవర్చుకోండి, సమస్త శుభన రాశి మిమ్మల్ని వరిస్తుందని శ్రీరవీంద్ర సావిత్రులు చెప్పారు. కొంతమంది ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలియకుండా, కొంతమంది భార్యను దేశాన్ని ప్రేమించక్కర్లేదని భార్యను ప్రేమించరు, పిల్లల్ని ప్రేమించరు, ఇంట్లో మనుషులను ప్రేమించాలి, ఆడచెప్పలాగా వంద సంవత్సరాలు బతికి రాలిపోతారు. దేశాన్ని ప్రేమించొద్దు, దేవుణ్ణి ప్రేమించొద్దు, దేశాన్ని ప్రేమించొద్దు, దేవుణ్ణి ప్రేమించొద్దు, మానవ జాతిని ప్రేమించొద్దు, ఇంట్లో మనుషుల్ని కూడా ప్రేమించి లేకుండా రాలిపోయి మనుషులు. ఇంట్లో ఉన్న మనుషుల్ని ప్రేమించి ప్రేమ ఎలా అనుకుంటుందో తెలియకుండా, కనీసం ఇంట్లో ఉన్న నలుగురిని కూడా ప్రేమించలేకుండా వాళ్ళ జీవితాన్ని అస్తమించుకునే జీవితం, సూర్యుడు ఎలాగైతే అస్తమిస్తున్నాడో ఆ విధంగా జీవితాలు వాళ్ళ జీవితాలు అలా అస్తమై కాలగర్భంగా కలిసిపోయిన కొంతమంది ఏం తింటున్నా ఏం కట్టుకుంటున్నాం, ఏం తింటున్నా ఏం కట్టుకుంటున్నాం, రెండు తప్పించి అంచులు దాటలేరు. ఇంకో రెండు సరిగిద్దరు వాళ్ళు ఏం తింటున్నా ఏం కట్టుకుంటున్నా, ఏం తింటున్నా ఏం కట్టుకుంటున్నాం, ఈ రెండు అగ్ని ఇది ఈ అగ్ని దాటి వాళ్ళు బయటకు రాలేరు జీవితం. వాళ్ళ చిన్నప్పటిలో మనతో చెబుతూ ఉంటారు అస్తమానని, అవి కట్టుకున్నాను ఈ చిన్న అవి కట్టుకున్నాను ఈ చిన్న చెప్తూ ఉంటారు. మళ్ళీ మన టైం కూడా వేస్ట్ చేయడం, మన టైం కిల్లర్స్ వాళ్ళు. అంటే ధైర్యం కనుక లేకపోతే ఆ జీవితానికి సొగసు లేదు, ఆ జీవితం రాణించదు. ధైర్యం చాలా గొప్ప, అది ఎవరు నిజమైన ధైర్యవంతుడు, ఎవరు నిజమైన ధైర్యం అంటే మనస్సు వికారాలు పుట్టకుండా ఎవరైతే తన ప్రారంభాన్ని అనుభవిస్తున్నాడు వాడు నిజమైన ధైర్యవంతుడు, వాడు ప్రేమస్థుడు. ఏమైనా దారిపోయిన నాలుగు లంపకాలకు వచ్చిన ధైర్యవంతుడు అంటే వాడు ధైర్యవంతుడు కాదు. ఏదైనా నోటుకు వచ్చిన ప్రేమకి పొద్దున్న సాయంత్రాలు నా నోటుకు వచ్చినట్టు ఏమైనా తిరుగుతున్నాను విమర్శిస్తున్నాను క్రిటిక్ అంటే వాడు ధైర్యవంతుడు కాదు. తన ప్రారంధాన్ని నిర్మలమైన హృదయంతో, ప్రశాంతమైన హృదయంతో, నిర్మలమైన చిత్తంతో, శాంతి మనస్సుతోటి, హెచ్చు తగ్గులు లేకుండా, లైక్స్ లేకుండా, డిజ్లైక్స్ లేకుండా, అప్స్ లేకుండా, డౌన్స్ లేకుండా జీవితంలో ఎవడైతే ప్రశాంతంగా గంగానది లేక ప్రవాహం లేక ఎవడైతే ప్రారంధాన్ని ఎదురు తిరగకుండా అనుభవిస్తున్నాడో వాడే ధైర్యవంతుడు, వాడే ప్రేమస్వరుడు. ధైర్యవంతుడు కట్టండి పొలా సముద్రం పోయి పొలాల పట్టిన చిన్న చిన్న భోజనం ఉంటే చూడండి, చేయలో పెట్టుకుని భోజనం ఆ చిన్న భోజనంలా కనిపిస్తున్నట్టు ఈ సముద్రం కూడా ఎవరికి ధైర్యవంతుడికి పిరికేవాడికి ఈ పొలాల్లో ఉన్న భోజనం సముద్రంలా కనిపిస్తాయి. ఈ పొలాల్లో ఉన్న భోజనం పిరికేవాడికి సముద్రంలా కనిపిస్తూ ఉంటుంది ఆ భోజనం. ధైర్యవంతుడికి సముద్రం పొలాల్లో ఉన్న భోజనంలా కనిపిస్తుంది. మీరు ఎప్పుడు పొలాలు చూశారో లేదో, మామూలు భోజనం మామూలు దాటి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ పెద్ద పెట్టి అక్కడ ఉంటే భోజనం దాటి వెళ్ళిపోతుంటారు. మీరు పొలాల్లో చిన్న చిన్న భోజనం చూశారు, అలాగే ధైర్యవంతుడు సముద్రానికి కూడా ఈ ప్రకృతిని కూడా అలా దాటి వెళ్ళిపోతారు. వాళ్ళు ధైర్యవంతుని భర్తీ జరుగుతారు చెప్తారు. కానీ మీరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ధైర్యం లేకపోతే రాని. బీ ఫియర్లెస్, బీ ఫియర్లెస్ 16 అధ్యాయాలు మొట్టమొదటి చెప్పింది సద్గుణాలు. మంచి మంచి సుగుణం, ప్రధానమైన సుగుణం, కమాండర్ ఇన్ చీఫ్ మీ ఫియర్లెస్, మీరు భయం లేకుండా అభయం. మొత్తం మన భగవంతుడు చెప్పిన మొట్టమొదటి సుగుణం అభయం, బీ ఫియర్లెస్, అభయం, భయం లేకుండా. 16 మొత్తం 27 మంచి గుణాలు చెప్పి 27 మంచి గుణాల ముందు కమాండర్ మటుకి బీ ఫియర్లెస్ అని భగవంతుడు చెప్పి భయం లేకుండా. స్వామి వివేకానంద అంటాడు, మీరు తప్పులు చేసినా నాకు ఇష్టమే, మీరు పాపాలు చేసినా నాకు ఇష్టమే, చేసి దగ్గర భయం లేకుండా చేయండి, అప్పుడు మీరు బాగుపడతారు. మీరు మర్డర్స్ చేసినా నాకు ఇష్టం, మనిషిని చంపినా నాకిస్తుంది, అది చేసి పని ఇంటూ భయం లేకుండా అందం కాదని మీకు కావలసిన ఆరోగ్యం. శరీరానికి కావలసింది ఎక్కువ అందం కాదు, ఆరోగ్యం. అందం దేనికి కావాలి? మనస్సుకు కావాలి. శరీరానికి ఆరోగ్యం కావాలి, మనస్సుకు అందం కావాలి. నా శరీరం చాలా అందంగా ఉంటుంది అనుకోండి, ఎప్పుడు అనారోగ్యంతో నేను బాధపడుతున్నా అనుకోండి, ఏం సుఖం? ఇది కామన్ సెన్స్ పాయింట్. నా శరీరం చాలా అందంగా ఉంటుంది, ఇరవై నిరనారోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతుంది, నాకు ఏం చేస్తుంది, ఏం ఉపయోగపడుతుంది, నాకు బంధనంగా తయారవుతుంది. ఈ వాళ్ళని ఇంటికి వెళ్తే అక్కడ మందు చేశారు ఎక్కువ ఉంటే ఇంట్లో అంతమంది రోగులు ఉన్నారన్నమాట. ఎవరి ఇంటికి వెళ్ళి చూస్తారు అనుకుంటుంది, మంది చేశారు ఎక్కువ పనిచేస్తాయి అనుకుంటే ఇంట్లో అంతమంది అనారోగ్యంతో ఉన్నారన్నమాట. నీకు కొండలకు చేసిన అంతలే కొండలకు చేసుకున్నాను కదా. కొంతమంది మామూలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటారు, కానీ జ్వరం వచ్చి మరి బెంబోలు పడిపోతారు. అనారోగ్యం వచ్చేందుకు బెంబోతనం వస్తుంది. ఇంకేదంటే ఆ ధైర్యాన్ని ఇచ్చి గుణాలు ధైర్యాన్ని ఎంతో కొంత ప్రోత్సాహం చేసేది ఆరోగ్యం, కానీ అనారోగ్యం ప్రోత్సాహం చేయదు. అంచేతనే మనం ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అనారోగ్యం పెరిగితనాన్ని తీసుకొస్తుంది, ఆరోగ్యం ధైర్యాన్ని తీసుకొస్తుంది. అంచేది ఇప్పుడు రామచంద్రరావు గారు చదివిన ప్రశ్న అంటే ఎవడై ఏ ఫిలాసఫర్ ఎప్పుడైతే కింగ్ అవుతాడో, జ్ఞాని ఎప్పుడైతే రాజు అవుతాడు, వాడే ప్రచారం చేసిన ప్రజలని పాలించగలడు. మనకు రామచంద్రమూర్తి ఒక ధర్మరాజు, అలాగే ఒక అశోకుడు, ఒక అక్బార్, వీళ్ళందరూ మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు మరణించవచ్చు, మన హృదయాలు జీవిస్తారు. వాళ్ళు గ్రేట్ కింగ్స్. జీవితాన్ని అంతా కూడా ఎవడైతే పూజగా తీసుకుంటున్నాడో, జీవితాన్ని అంతా కూడా ఎవడైతే యోగంగా తీసుకుంటున్నాడో, జీవితాన్ని అంతా కూడా ఎవడైతే తపస్సుగా తీసుకుంటున్నాడో, ఎవడైతే జీవితాన్ని సమగ్రంగా చూడగలుగుతున్నాడో, జీవితాన్ని ఎవడైతే మొక్కల మొక్కల కింద తీసేయకుండా, మొక్కల మొక్కల కింద భావించి విడదీసేయకుండా, జీవితాన్ని మొత్తం సమగ్రంగా ఎవడైతే తీసుకుని వాడి జీవితాన్ని సమగ్రంగా జీవించగలుగుతున్నాడు, అందంగా ఎవడైతే జీవించగలుగుతున్నాడు, వాడిది జీవితం. వాడు 10 సంవత్సరాలు జీవించిన, 20 సంవత్సరాలు జీవించిన, 100 సంవత్సరాలు జీవించిన మనం కలకాలం చిరకాలం స్మరించుకోదగ్గ జీవితాలు. ఇందుకే సీఆర్ గారు చెప్పేది ఏంటంటే, మీకు గొప్ప జీవితాలు కావాలంటే మీ జీవితం మీ జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలంటే, ఆదర్శాలతో ఆశయాలతో ఆకాంక్షలతో ఉదాత్తమైన భావాలతో మీరు విరిగిపోవాలంటే, 2 మంచి గుణాలను హృదయంలో దాచుకోండి. అది ఒకటి ధైర్యం, 2 ప్రేమ. ఈ 2 పక్షి విధంగా అయితే 2 రెక్కలతో గాల్లో ఎగురుతుంది. అది ఈ 2 గుణాలను మీరు అసరా తీసుకుని, ఈ 2 గుణాలను హృదయంలో అదిలపరచుకుని, మీ జీవితంలో మీ ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకుని, మంచి గొప్ప గొప్ప జన్మలకు వెళ్ళటానికి అవకాశాలు కల్పించాయి గుణాలను. ఈ జన్మ కంటే మరొక జన్మ మంచి, మంచి జన్మ మనకు రావాలంటే, ఇంతకంటే ఉదాత్తమైన జన్మ, ఇంతకంటే మన ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి అవటానికి తగిన అనుకూలమైన జన్మ రావాలంటే, ఈ ధైర్యం ప్రేమ ఈ 2 గుణాలను అలవర్చుకుంటే, ఇంతకంటే మంచి వాతావరణంలో, ఇంతకంటే మంచి పరిస్థితుల్లో మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ 2 మంచి గుణాలని అలవర్చుకోమని శ్రీ అరవిందులు పదే పదే నేను మీకు చెప్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.